మార్కు 12. ఆ తరువాత ఆయన వాళ్లతో దృష్టాంతాలు చెబుతూ ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు.
ఒకడు ద్రాక్షతోట వేసి చుట్టూ ఒక గోడ కట్టాడు. ద్రాక్షపళ్ళు త్రొక్కటానికి ఒక తొట్టి కట్టించాడు. అక్కడే ఒక గోపురం కట్టించాడు. ఆ తర్వాత ఆ ద్రాక్ష తోటను కొంతమంది రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై వెళ్లిపోయాడు. పంటకాలం రాగానే పంటలో తనకు రావలసిన భాగం తీసుకురమ్మని ఒక సేవకుణ్ణి వాళ్ల దగ్గరకు పంపాడు. కాని ఆ రైతులతన్ని పట్టుకుని కొట్టి ఒట్టి చేతులతో పంపివేశారు. ఆ తర్వాత అతడు ఇంకొక సేవకుణ్ణి పంపాడు. వాళ్లతన్ని తలపై బాది అవమానపరిచారు. అతడు ఇంకొక సేవకుణ్ణి కూడా పంపాడు. వాళ్లతన్ని చంపివేశారు. అతడింకా చాలామందిని పంపాడు. కాని ఆ రైతులు వారిలో కొందరిని చంపారు, మరికొందరిని కొట్టారు. తన ప్రియమైన కుమారుడు తప్ప పంపటానికి ఇంకెవ్వరూ మిగల్లేదు. వాళ్లు తన కుమారుణ్ణి గౌరవిస్తారనుకుని చివరకు తన కుమారుణ్ణి పంపాడు. కాని ఆ రైతులు, ఇతడు వారసుడు, ఇతణ్ణి చంపుదాం, అప్పుడు ఆ వారసత్వం మనకు దక్కుతుంది అని పరస్పరం మాట్లాడుకున్నారు. ఆ కారణంగా వాళ్లతన్ని పట్టుకుని చంపి ఆ ద్రాక్షతోటకు అవతల పడవేశారు. అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి ఆ రైతుల్ని చంపేసి ఆ ద్రాక్షతోటను ఇతరులకు కౌలుకిస్తాడు. లేఖనాల్లో ఈ విధంగా రాశారు, ఇది మీరు చదవలేదా? ఇల్లు కట్టువాళ్లు పనికిరాదని పారవేసిన రాయి తలరాయిగా మారింది. ఇది ప్రభువు చేశాడు. ఆ అద్భుతాన్ని మనం కండ్లారా చూశాము.
ఈ దృష్టాంతం తమను గూర్చి చెప్పాడని యూదులు గ్రహించారు. కనుక ఆయన్ని బంధించటానికి మార్గం ఆలోచించారు. కాని ప్రజల గుంపును చూసి భయపడిపోయారు. అందువల్ల ఆయన్ని వదిలి వెళ్లిపోయారు. ఆ తరువాత యేసును ఆయన మాటల్లో పట్టేయాలని కొంతమంది పరిసయ్యుల్ని, హేరోదురాజు పక్షమునున్న వాళ్లను ఆయన దగ్గరకు పంపారు. వాళ్లు ఆయన దగ్గరకు వచ్చి,
అయ్యా, మీరు సత్యవంతులని మాకు తెలుసు. మీరు మానవుల మాటలకు లొంగిపోరు. వాళ్ళెవరనే విషయం మీకు అవసరం లేదు. సత్యమార్గాన్ని మీరు ఉన్నది ఉన్నట్లు బోధిస్తారు. మరి చక్రవర్తికి పన్నులు కట్టడం న్యాయమా కాదా? మేము పన్నులు కట్టాలా మానాలా
అని అడిగారు. యేసుకు వాళ్ల కుట్ర తెలిసిపోయింది.
నన్నెందుకు మోసం చేయాలని అనుకుంటున్నారు? ఒక దేనార ఇవ్వండి, నన్ను దాన్ని చూడనివ్వండి
అని అన్నాడు. వాళ్లు ఒక నాణ్యాన్ని తీసుకువచ్చారు. యేసు,
దీనిమీద ఎవరి బొమ్మ ఉంది, ఎవరి శాసనం ఉంది
అని అడిగాడు.
చక్రవర్తిది
అని వాళ్లు సమాధానం చెప్పారు. అప్పుడు యేసు వారితో,
చక్రవర్తికి చెందింది చక్రవర్తికి ఇవ్వండి, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి
అని అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్లు ఆశ్చర్యపోయారు. చనిపోయిన వాళ్లు మళ్లీ బ్రతకరని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేశారు.
అయ్యా, ఒకని సోదరుడు చనిపోతే ఆ చనిపోయిన సోదరునికి సంతానం లేకపోయినట్లయితే ఆ చనిపోయిన సోదరుని భార్యను బ్రతికి ఉన్న సోదరుడు వివాహమాడి చనిపోయిన సోదరునికి సంతానం కలిగినట్లు చేయాలని మోషే మన కోసం ధర్మశాస్త్రంలో రాశాడు. ఒకప్పుడు 7 సహోదరులుండేవాళ్ళు. మొదటివాడు వివాహం చేసుకుని సంతానం లేకుండా చనిపోయాడు. 2 అతని వితంతువును వివాహమాడాడు, కాని అతడు కూడా సంతానం లేకుండా చనిపోయాడు. 3 కూడా అదే సంభవించింది. ఆ 7 ఎవ్వరికీ సంతానం కలుగులేదు. చివరకు ఆ స్త్రీ కూడా చనిపోయింది. చనిపోయిన వాళ్ళు బ్రతికి వచ్చినప్పుడు ఆమె ఎవరి భార్యగా పరిగణించబడుతుంది? ఆమెను ఆ 7 పెళ్లి చేసుకున్నారు కదా
అని అడిగారు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు.
మీకు లేఖనాలు దేవుని శక్తి తెలియవు, కనుక పొరబడుతున్నారు. చనిపోయిన వాళ్ళు బ్రతికి వచ్చాక వివాహం చేసుకోరు. వాళ్ళు ఆడా మగ అని ఉండరు. వాళ్ళు పరలోకంలో ఉన్న దేవదూతల్లా ఉంటారు. ఇక చనిపోయిన వాళ్ళు బ్రతకటం విషయంలో మోషే తాను రాసిన గ్రంథంలో హొదను గురించి వ్రాసినప్పుడు దేవుడతనితో, నేను అబ్రహాముకు దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి అని అతనితో చెప్పాడు. నేను వాళ్ల దేవుణ్ణి అని ఆయన అన్నప్పుడు వాళ్ళు నిజంగా చనిపోలేదన్నమాట. అంటే ఆయన బ్రతికి ఉన్న వాళ్లకు మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు.
శాస్త్రుల్లో ఒకడు వచ్చి వాదన విన్నాడు. యేసు చక్కటి సమాధానం చెప్పాడని గ్రహించి,
ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ ముఖ్యమైనది
అని యేసును అడిగాడు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు.
ఓ ఇశ్రాయేలు జనాంగమా, విను. మొదటిది ఇది, మన ప్రభువైన దేవుడు మాత్రమే ప్రభువు. నీ శక్తి బుద్ధి సంపూర్ణంగా ఉపయోగిస్తూ నీ ప్రభువైన దేవుణ్ణి నీ సంపూర్ణమైన ఆత్మతో మనస్ఫూర్తిగా ప్రేమించు. రెండవది ఇది, నిన్ను నీవు ప్రేమించుకున్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు. వీటిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు.
ఆ శాస్త్రి,
అయ్యా చక్కగా చెప్పారు, దేవుడొక్కడేనని ఆయన తప్ప మరెవ్వరూ లేరని సరిగ్గా చెప్పారు. ఆ దేవుణ్ణి సంపూర్ణమైన బుద్ధితో సంపూర్ణమైన మనస్సుతో శక్తినంతా ఉపయోగిస్తూ ప్రేమించాలని, మరియు తనను ప్రేమించుకున్నంతగా తన పొరుగువాణ్ణి ప్రేమించాలని చక్కగా చెప్పారు. ఈ రెండు ఆజ్ఞలు బలుల కన్నా దహన బలుల కన్నా ముఖ్యమైనవి
అని అన్నాడు. అతడు తెలివిగా చెప్పాడని యేసు గ్రహించి అతనితో,
నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు
అని అన్నాడు. ఆ తర్వాత ఆయన్ని ప్రశ్నలు అడగటానికి ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. యేసు మందిరంలో బోధిస్తూ ఈ విధంగా అన్నాడు,
క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు ఎందుకంటున్నారు? దావీదే స్వయంగా పవిత్రాత్మ ద్వారా మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు, ప్రభు నా ప్రభువుతో ఈ విధంగా అన్నాడు, నీ శత్రువుల్ని నీ కాళ్ల ముందు పడవేసే వరకు నా కుడిచేతి వైపు కూర్చొనుము. దావీదు స్వయంగా ఆయన్ని ప్రభు అని పిలిచాడు కదా. మరి అలాంటప్పుడు క్రీస్తు దావీదు కుమారుడు ఎట్లా అవుతాడు?
అక్కడున్న ప్రజల గుంపు అత్యానందంగా ఆయన మాటలు విన్నారు. యేసు ఇంకా ఎన్నో విషయాలు బోధిస్తూ ఈ విధంగా అన్నాడు,
శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు పొడుగాటి దుస్తులు ధరించి నడవాలని, సంతల్లో ప్రజలు తమకు నమస్కరించాలని కోరుతూ ఉంటారు. వాళ్ళు సమాజాల్లో ముఖ్య స్థానాలను, విందుల్లో గౌరవప్రదమైన స్థానాలను ఆక్రమించాలని ఆశిస్తూ ఉంటారు. వాళ్ళు వితంతువుల ఇండ్లను దోచుకుంటూ పైకి మాత్రం గంటల తరబడి ప్రార్థిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లను దేవుడు అతి తీవ్రంగా శిక్షిస్తాడు.
ఒకరోజు యేసు మందిరంలో కానుకలు వేసే పెట్టెకు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ప్రజలు ఆ పెట్టెలో డబ్బును వేయటం ఆయన గమనించాడు. ధనవంతులు చాలామంది పెద్ద పెద్ద మొత్తాల్ని ఆ పెట్టెలో వేశారు. కాని ఒక పేద వితంతువు వచ్చి 2 రాగి నాణ్యములను ఆ పెట్టెలో వేసింది. యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి,
ఇది నిజం, ఈ పేద వితంతువు ఆ పెట్టెలో అందరికన్నా ఎక్కువ డబ్బు వేసింది. మిగతా వాళ్ళు తాము దాచుకున్న ధనంలో కొంత భాగం మాత్రమే వేశారు. కాని ఆమె పేదదైనా తన దగ్గరున్నదంతా వేసింది
అని అన్నాడు.